ఇంద్రియ భ్రంశం వింతయులేక నీకు నిలువల్ ప్రాణంబులెట్లోర్చనో. ఓరి హిరణ్యకశిపుడా, నీ శరీరం మీద చేరి అడవి ఈగలు నీ చర్మాన్ని పీక్కుతున్నాయి, చీమలు నీ మాంసం తినేశాయి, లోపలున్న కొవ్వు రక్తము మాంసము అనే తేడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి జంతువులు క్రిములు చేరి పీల్చి పిప్పి చేసి నిన్ను పూర్తిగా తినేశాయి. ఇంకా నీకు మిగిలిందేమిటి అంటే అస్థి పంజరం, ఎముకల గూడు మాత్రమే మిగిలింది. ఆ ఎముకల గూడు మీద కూడా వంశచ్ఛన్న వెదుళ్ళు మొలిచాయి, తృణావళియుత గడ్డి మొలిచింది, పైన పుట్ట వచ్చింది. వల్మీక మందు పుట్టలో నీ శరీరం మీదేమో అసలు మాంసం లేదా రక్తం లేదా ఏమీ లేదా, దాని మీద పుట్టలు పోసాయా, ఆ పుట్టల మీద గడ్డి మొలిచిందా, ఆ గడ్డితో పాటు వెదుళ్ళు మొలిచాయా, పైన పాములు తిరుగుతున్నాయా, అటువంటి పుట్టలో ఏ మాత్రము మనస్సుని చెదరనివ్వకుండా ఇంద్రియముల బాధని తట్టుకుని అసలు ఎలా నిలబడ్డావు, నీ ప్రాణం నీ శరీరంలో ఎలా ఉందంటున్నాడు. ఈ మాట అన్నది బ్రహ్మ. నీకు నిలువన్ ప్రాణంబులు ఎట్లోర్చనో. ఈ పాటికి ఇంకోటి ఎవడనైతే వెంటనే చచ్చిపోవాలి. అసలు చావకుండా అస్థి పంజరంలో ప్రాణం ఉండడం ఏమిట్రా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో బ్రహ్మగారి సృష్టికి అర్థం కావడంలా, నువ్వు నా సృష్టి కాదు. నిజంగానే ఈయన సృష్టి కాదుగా, వైకుంఠం నుంచి వచ్చినవాడు వాడు, అందుకే ఇంత తపస్సు చేశాడు. ఒక్క క్షణం మనం ఆలోచించండి, ఉపవాసాలు చేసి మన శరీరం కృషించిపోతే అందులో ప్రాణం ఉంటుందా? అటువంటిది అస్థి పంజరములో నీ శరీరములో ప్రాణం ఎలా ఉన్నది, ఇది నాకు మతి పోగొడుతున్నది. ఒక బుర్ర అయితే గొక్కోవచ్చు కిరీటం తీసి, నాలుగు బుర్రలు నాకు, ఈ నాలుగు బుర్రలు గొక్కోలేకపోతున్నాను రా, నాకు అంత ఆశ్చర్యంగా ఉన్నది. ఉత్సుకత జలాన్నముల నొల్లక నీ క్రియ నూరు దివ్య సంవత్సరముల్ తపంబును పనర్పగవచ్చునే. నే వత్సలతల్ నిను కదియ వచ్చితి కోరుము కోర్కులిచ్చదన్ ఉత్సవమయ్యే మమ్ము ఇటు ఉగ్రత పంబున గెల్చితీవు. నాయన, నాకు నీ మీద ప్రేమ కూడా ఎక్కువైపోతుంది. ఎందుకో తెలుసా? జలము తాగలేదు, అన్నం పుచ్చుకోలేదు, జలాన్నముల వల్లక ఇలా నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసేవారు లేరు, బ్రతకలేరు. అందుకే నాకు పండుగయ్యింది, మనస్సుకు ఆనందం కలిగింది. నన్ను నువ్వు నీ తపస్సుతో గెలిచావు, నీ ఉగ్ర తపస్సుతో నన్ను నీ బానిసని చేసుకున్నావు. భగవంతుడు ఎప్పుడూ తపస్సుకి లొంగిపోతాడు. అందుకే నేను నిన్ను బిడ్డగా భావించి తండ్రిగా నీ దగ్గరకు వచ్చాను. అందుకే వత్సలతన్ అన్నాడు, ప్రేమతో వచ్చాను, పుత్రవాత్సల్యంతో వచ్చాను. వత్స అంటే కొడుకు, నిన్ను కొడుకుగా భావించి వచ్చాను. కోరుకో, ఏమడిగితే అది ఇచ్చేస్తాను. ఒక్క చావులేని వరం మాత్రం అడక్కే, అదొక్కటి నేను ఇవ్వలేను. నా సీటుకి ఎసరు పెట్టకు, ఈ రెండు కాకుండా నా ఆసనము మృత్యువు లేని జీవితం తప్ప ఇంకేదైనా కోరుకో అంటే, అప్పుడు మాట్లాడడానికి అస్థిపంజరం కదా, ఆ అస్థిపంజరం కళ్ళు తెరవడానికి కళ్ళుంటే కదా, అది ఎలాగే మాట్లాడటంలా. వెంటనే ఈయన ఏం చేశాడు, తన కమండలలో నీళ్లు తీసి దాని మీద చల్లాడు, ఆ శవం మీద, ఆ అస్థిపంజరం మీద. టక్కున ఆ అస్థిపంజరానికి టకటకటకటక మాంసం పుట్టుకొచ్చేసింది, నరాలు పుట్టుకొచ్చేసాయి, రక్తం చేరిపోయింది, అందమైన చర్మం బంగారపు రంగులో ఉండే చర్మం వచ్చేసింది. అందుకే తప్త కాంచనవర్ణుడు, పుటం పెట్టబడిన బంగారంలా తయారైపోయాడు. బలమైన బలిష్టమైన శరీరం, మంచి చర్మం, మంచి కళ్ళు, మంచి జుట్టు అన్ని వచ్చేసాయి యథాప్రకారంగా. ధగ 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 మెరిసిపోతూ, ఎవరా నన్ను ఇలా తయారు చేసింది అని కళ్ళు విప్పి చూశాడు. చూడగానే తనకంటే ఎర్రగా తామర పువ్వు రంగులో తెల్ల తామర పువ్వు మీద కూర్చుని నాలుగు ముఖాలతో హంసవాహనం మీద ఉన్న పరమాత్ముడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కనబడగానే పొంగిపోయి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. దివిజానీక విరోధి మృక్కె కని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకున్ సత్తపో నివహాభీష్టవర ప్రదాతకు జగన్ నిర్మాతకు వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్. సమస్త దేవతలకి విరోధి అయిన హిరణ్యకశిపుడు తత్తరపాటుతో, ఇది కళా నిజమా, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడా అనుకుంటూ పులకించిపోతూ వెంటనే రెండు చేతులు నుదుటికి చేర్చి జోడించి నమస్కరించాడు. ఆయన నమస్కరించింది ఎవరికి? వాగ్దేవి మనోనేతకి. మనందరికీ మాటలిచ్చే ఒక తల్లి ఉన్నది, సరస్వతి. ఆ సరస్వతి యొక్క మనోవల్లభుడు, సరస్వతి భర్తంలా, సరస్వతి యొక్క మనోభర్త. చాలామంది లోకంలో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు భర్తలే. మనోభర్త అవ్వాలంటే చాలా కష్టం. అంటే భార్య మనస్సుకి నచ్చే గొప్ప భర్త అవ్వాలి. పెళ్ళాన్ని అంత ప్రేమించి, అసలు మా ఆయన లేకపోతే ఉండలేనని ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అలా ఎంతమంది ప్రేమిస్తారు? ఒక్క సరస్వతి మాత్రం ఆయన అలా ప్రేమిస్తుందట. అందుకని మనోభర్త మనోనేతకున్. ఇంకా స విశేషోత్సవ సంవిధాత, ఆయన దగ్గర ఎన్నో విశేషాలున్నాయి. ఆయన అనుగ్రహం ఉంటే నిత్యం ఉత్సవం లభిస్తుంది. ఆయన అనుగ్రహంతో నిత్యము మనకి ఆనందము, జీవితం పండుగలో విడుతుంది అటువంటి వాడు. నమత్సంత్రాతకున్, నమస్కరింపబడిన రక్షింపబడిన వాళ్ళు కలవాడు. అనగా ఆయన అందరినీ రక్షిస్తాడు. రక్షించగానే వాళ్ళు ఏం చేస్తారు? మాకు రక్షణ కలిగించావా తండ్రి అని వినయంగా నమస్కరిస్తారు. అలా తాను రక్షించిన కారణం చేత తనకి నమస్కరించేటటువంటి వ్యక్తులతో ఉన్నాడు ఆయన. మహాతపస్సు చేసిన వాళ్ళకి తగిన వరాలు ఇస్తాడు ఆయన. జగన్ నిర్మాతకున్, ఈ జగత్తంతా సృష్టి చేసే సృష్టికర్త. ఇంకక్కడ తాగల, ఆయన ధాత. అందరికీ నుదుటి వ్రాతలు ఇచ్చేటటువంటి ఆ ధాత ఎటువంటి వాడట? ఎవరైనా ఒక కర్మ చేస్తే, ఒక మంచో చెడ్డో చేస్తే దానికి తగినట్టుగా నుదుటి రాత రాస్తాడు. వివిధ ప్రాణి లలాట లేఖన మహా విద్య అనుసంధాత అన్నారు. ఈ ప్రాణులందరి యొక్క నుదుటి వ్రాతలు రాసి ఆ నుదుటి వ్రాతల ద్వారా వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేవాడు ఆయన. అటువంటి ఆయనను చూడగానే వెంటనే చేతులు తొడించి, నీవే బ్రహ్మవి, నీవే విష్ణువువి, నీవే శివుడివి, ఈ చరాచర జగత్తంతటికి సృష్టికర్తగా భర్తగా హర్తగా వెలుగొందుతున్న పరబ్రహ్మవి నీవు. నీవు సర్వకాల సర్వావస్థలలో ఆనందాన్ని ప్రసాదిస్తావు. లోకాలను సృష్టించి మంత్ర ప్రసారం చేసి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసిన వాడిని మహాత్ముణ్ణి చేసి వారికి సకల సంపదలని ప్రసాదించే పరమాత్మయ్య. నీకు పుట్టుక లేదు, నాశనము లేదు, నీ ఎంతట నువ్వు పుట్టావు గనక నిన్ను స్వయం భూ అన్నారు. స్వయం అంటే తనయంత తాను, భూ అంటే పుట్టినవాడు. స్వయం భూ అంటే తనంత తాను పుడితే వాణ్ణి తనంత తాను పుట్టినవాడిని స్వయంభూ అంటారు. నిజానికి బ్రహ్మగారికి స్వయంభూ అని ఒక పేరుంది. ఎందుకంటే బ్రహ్మగారు ఎవరి చేత పుట్టింపబడలా, పరబ్రహ్మము చేత పుట్టింపబడ్డాడు గనక. అటువంటి నీకు నమస్కారం. నీ శక్తిని తెలుసుకోలేని వాళ్ళు ఇతర దేవతల దగ్గర కడతారు. జ్ఞాని నిన్నే ప్రార్థిస్తాడు, ప్రభు ఈ చరాచర జగత్తంతా ఏమీ లేని రోజుల్లో నీళ్లు సృష్టించావు, నీళ్లలో ఉన్న భూమిని రక్షించావు, ఈ భూమి మీద మాలాంటి 84 లక్షల జీవరాశుల్ని ఇచ్చావు, వారందరికీ అనేక భోగాలు ప్రసాదించావు, పెరిగిన తర్వాత నశించిపోయే వరమిచ్చావు. అటువంటి నీకు నమస్కారం. అసలు కోరిన కోరికలు తీర్చడంలో నీ అంత గొప్ప నాయకుడు మరొకడు లేడు. ఇతర దేవతలు ఎవరైనా ఎంత బతిమాలినా మహాయితే ఒకటో రెండో వరాలు ఇస్తారు, నువ్వు అలా కాదు, కోరిన కోరికలు మారు మాట్లాడకుండా ఇస్తావు. నీ అంత కరుణాస్వరూపుడు లేడు. ఈ కాస్త తపస్సుకే మెచ్చుకుని ప్రత్యక్షమైన జ్ఞానివి నువ్వు. అటువంటి నిన్ను వేడుకుంటున్నాను. నా తపస్సు నిన్ను మెప్పించినట్టయితే, నీకు ఆనందం కలిగినట్టయితే నేను అడిగిన వరాలు ఇస్తావా అనగానే, కోరుకోనైనా నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆయన. నువ్వు చావులేని వరం ఎలాగో ఇవ్వవు, నీ సీటు నాకెందుకు, అదేదో నీ పాటలు నువ్వే పడు. ఆ జనాన్ని సృష్టించడం, పద్మంలో కూర్చోవడం అదంతా నాకు అనవసరం. నాకు కావలసిందల్లా ఏదో ఒకటి రెండు చిన్న చిన్న సింపుల్ కోరికలు, అవి కోరుకుంటారు ఇస్తావా అంటే కోరుకోనైనా అన్నాడు ఆయన. అబ్బే నా కోరికలు సామాన్యమైన కోరికలు, గాలిల్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిల్ దిక్కులను రేలన్ ఘస్రములను తమఃప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిల్ సమస్తాస్త్ర శస్త్రాళిల్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఓ లోకాధీశ, నాకు మరణం కొన్నింటి వల్ల ఉండకూడదు. అవేమిటి? గాలిల్, గాలి వల్ల చావకూడదు. కుంభిని, భూమి మీద చావకూడదు, భూమి వల్ల చావకూడదు. అగ్ని, నాకు అగ్ని వల్ల చావు ఉండకూడదు, నన్ను తీసుకెళ్లి నిప్పుల్లో వేసినా నేను కాలిపోకూడదు. అంబువుల నీళ్లల్లో చావకూడదు. ఆకాశస్థలి, ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు. ఇంకెక్కడ చావాలి? దిక్కులను, ఏ దిక్కులోనూ చావకూడదు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఏ దిక్కులోనూ చావకూడదు. రేలన్, రాత్రిపూట చావకూడదు. ఘస్రములన్, పగటిపూట చావకూడదు. వీడు మహామేధావి కదా, అందుకని రాత్రి పగలు చావకూడదు అన్న తర్వాత మళ్ళీ ఇంకేమన్నాడు తెలుసా? రాత్రిపూట ఇలాంటి ఫ్లాష్ లైట్ ఏంటి, ఆ ఫ్లాష్ లైట్లో వెలుతురు పుట్టించి చంపుతారేమో, కాబట్టి ఏమన్నాడు, తమః ప్రభల, ప్రభ అంటే వెలుతురు, వెలుతురులో చావకూడదు. రాత్రి పగలు అని ఊరుకోలే, రాత్రిపూట కూడా పగలుగా మార్చేవాళ్ళు ఉంటారు, పగలని రాత్రి చేసేవాళ్ళు ఉంటారు. ఎలాగా? గది తలుపులన్నీ మూసేస్తే పగలు కూడా కటిక చీకటి, ఆ చీకట్లో చంపుతారేమో. కాబట్టి తమహ చీకట్లో చంపకూడదు. చీకట్లో కూడా లైట్ వేయటం వల్ల వెలుతురు వస్తుంది కదా, ప్రభ ఆ వెలుతురులో చావకూడదు. రేలన్ రాత్రి ఘస్రములన్ పగటిపూట, తమహ చీకట్లో, ప్రభల వెలుతురులో చావకూడదు. భూరి భయంకరమైన పెద్దమైన గ్రాహ జల జంతువులతో చావకూడదు. నీటిలో ఉండే చేపలు, పీతలు, మొసళ్ళు వీటిని గ్రాహములు అంటారు, వాటి వల్ల చావకూడదు. రక్షో మా రాక్షసుల వల్ల చావకూడదు. మృగ జంతువుల వల్ల చావకూడదు. వ్యాళ పాముల వల్ల చావకూడదు. ఆదిత్య 12 మంది సూర్యుల వల్ల చావకూడదు. నర నరుల వల్ల చావకూడదు. జంతువుల వల్ల చావకూడదు. వీళ్లలో వీళ్లతో యుద్ధం చేసినప్పుడు ఆయుధాలతో కొడతారు కదా, కాబట్టి సమస్త అస్త్ర శస్త్రాలి ఆయుధాలతో చావకూడదు. అస్త్రము శస్త్రము, శస్త్రం అంటే కత్తి, సోలం, గద వీటిని శస్త్రములు అంటారు. అస్త్రం అంటే మంత్రములతో వేసేటటువంటి బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం. అంటే మంత్రం చదవగానే అగ్ని మంత్రం చదివితే బాణం అగ్నిజ్వాలలతో మండి ఎదుటివాడిని కాల్చి బూడిద చేస్తుంది. అలాంటి అస్త్రముల వల్ల చావకూడదు. ఇలా వీటి వల్ల మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఇది కాకుండా పగలు చావకూడదు, రాత్రి కావకూడదు, ఇది ఒకటే కాకుండా అనేక రకాల జంతువుల వల్లే కాకుండా ఇంకా దేవతలు మొదలైనటువంటి జీవులలో నేను కోరుకోకుండా మిగిలిపోయిన జీవులు ఎవరైనా ఉంటే ఏ విధమైన వ్యక్తుల వల్ల, యక్ష, రాక్షస, మిథున, కిన్నర, సరస సంగీతాదులు ఎవరి వల్ల చావకూడదు. ఇంక ఇదే కాకుండా నాకు మంచి బలం కావాలి, ప్రపంచమంతటిని ఇటువంటి భూమండలాల్ని చిటికిన వేలుతో ఎత్తగలిగే బలం కావాలి నాకు. నేను కోరుకున్న వస్తువు తక్షణం ప్రత్యక్షం అవ్వాలి నా ఎదురుగుండా. నేను స్వర్గానికి వెళ్ళాలంటే స్వర్గానికి వెళ్ళగలగాలి. ఇక్కడ మాయమే టింగు అని ఎక్కడికైనా ప్రత్యక్షం అయ్యే శక్తి ప్రసాదించు. హఠాత్తుగా ఏలూరులో ఉన్నవాడు గుంటూరు వచ్చి ఉపన్యాసం చెప్పాలనిపించింది అనుకో, గుంటూరు వెళ్ళాలి అనగానే కళ్ళు మూసి తెరిచేలోపు గుంటూరులో ఉండాలి. మళ్ళీ మైసూరు వెళ్ళాలి అంటే టిక్కును మైసూరు వెళ్ళిపోవాలి. ఇంకా ఫ్లైట్లకి టిక్కెట్లు బుక్ చేయటాలు, ఈ గందరగోళాలు ఏమి ఉండకూడదు. అలా కళ్ళు మూసి తెరిచేలోపు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలన్నాడు ఆయన. నిజంగా ఆ శక్తే కనుక మనకు కూడా ఉంటేనా, నేను రోజు ఏలూరులో మాయమే ఇక్కడికి వచ్చి పురాణం చెప్పి వాళ్ళు ఎక్కడికి పోయేవాడిని. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మనకు అది ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కోరుకున్నాడు. ఆఖరన అన్నీ కోరుకుని ఇంతకంటే నాకు పెద్ద కోరికలు ఏం లేవు ఏ అనగానే బ్రహ్మగారు అవన్నీ వింటూ అలా గుడ్లప్పకిని చూస్తున్నాడు. 4 రెళ్ళు 8 కళ్ళు గుడ్లప్పకిని చూసేట. ఓరి నాయన సరిపోతాయనాయన, ఇప్పటికీ సరిపోతాయిలేండి అన్నాడు. ఆయన అన్నాడప్పుడు, ఓరి నాయన అన్నా కశ్యప పుత్ర అన్న అండంలో ఎంత ఆత్మీయత మందలింపు కూడా. అన్నా అంటామే అదన్నమాట. రెండోది అన్నా అంటే నా బాబు అండం. అన్నా కశ్యప పుత్ర దుర్లభములి అర్ధంబులు ఎవ్వారికి మున్నొక్కండును కోరడి వరముల మోదిల్ నీ ఎడల్ నన్ను గోరిన వెల్ల నిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండుమి సుమతివై భద్రైకశీలుండవై. నాయన కశ్యప పుత్ర, ఈ అర్ధములు నువ్వు కోరిన కోరికలు ఇంతవరకు ఎవరికీ నేను ఇవ్వలేదు. అసలు ఎవరు అడగరు, ఇవి లభించవు ఎవరికి, దుర్లభములు అంటే లభించవు. అంత తేలిగ్గా ఈ వరాలు ఎవరికి ఇవ్వకూడదు. మున్నొక్కడు కూడా నన్ను కోరలేదు, ఇంకా కోరబోడు కూడా, కోరినా నేను ఇవ్వను కూడా. అయితేనే నువ్వు కోరావు కదా, అందుకనే నీకు వరాలు ఇవ్వక తప్పడంలా. ఎందుకో తెలిసినా, నేను వరములు ఇవ్వక తప్పనటువంటి తపస్సు చేశావు. నీ తపస్సు అంత గొప్పది. ఆ తపస్సు వల్ల నేను ఇవ్వకూడని వరములు కూడా ఇస్తున్నాను, సంతోషించి ఇస్తున్నాను. నీకు ఇన్ని వరాలు వచ్చాయని అహంకరించకే ప్రవీణత్వంతో ఉండు, బుద్ధి సంపన్నుడివై ఉండు. మంచి బుద్ధితో ఉన్నవనుకో ఈ వరములు నిన్ను రక్షిస్తాయి, నీకు మరణం రాదు. ఈ వరములను దుర్వినియోగం చేసావనుకో అప్పుడు ఈ వరాలు ఏవి కాపాడవు. ఎన్ని వరములున్నా దుర్వినియోగం చేసి లోక కంటకుడైన వాణ్ణి, లోకములను పీడించేవాణ్ణి, పరమపాపాత్ముణ్ణి ఈ వరములు సమయమునకు కాపాడవు. నీకంటే తెలివైనవాడా పరమాత్మ, నువ్వు ఎన్ని కోరు ఏదో ఒకటి పెడతాడు అక్కడ. చాలా కాలం క్రితం ఓ మంచి వస్తాదు ఒకడు ఉండేవాడు, చాలా బలవంతుడు వాడు. అతనితో మల్ల యుద్ధం అయితే గురువు గారు ఇప్పుడు నాకు కావాల్సింది అదే, నాకు మీరంటే కసి, మీతో యుద్ధం చేసి ఓడించలేక మీ సేవ చేసి మీతో అన్ని విద్యను నేర్పించుకుని అవును అనిపించుకున్నాను, రేపు బహిరంగంగా మనం కుస్తీ పట్లు పడదామండి అన్నట్ట. గురువుగారికి మతిపోయింది, ఏదో సేవ చేసావు కదానని నా పక్కన ఎత్తెక్కించుకుని కూర్చోబెట్టుకుని ఇంత అన్నం పెట్టి నీకు విద్యలు నేర్పితే నాతో యుద్ధం చేస్తేలారా, నా పరువు పోతుంది, పైగా నువ్వు కుర్రాడివి, నీకు 20 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు, 50 ఏళ్ళవాడు ఎంత బలవంతుడైనా 20 ఏళ్ల వయసు వాడితో యుద్ధం చేయలేడు, బాగా నువ్వు తిని తిని బలంగా తయారయ్యావు, నా తిండి తిని నా దగ్గర విద్యలు నేర్చుకుని మెలకువలు నేర్చుకున్నావు, నన్ను పడగొడతావు, నాకు అవమానం, నా మాట వినరా, పైగా బయటవాడి చేతులు ఓడిపోయింది అనుకంటే శిష్యుడి చేతులు ఓడిపోతే ఇంకా ప్రమాదం కదా, అంటే ఏమైనా మిమ్మల్ని ఓడించడానికే మీ దగ్గర చేరా. ఇప్పుడు అర్థం పెట్టుకోండి, గురువుల దగ్గర చేరే శిష్యులందరూ కూడా గురువు గారికి ఆత్మీయులు అనుకోవడానికి వీలు లేదు అని ఇప్పుడు అర్థమైందా? సరే ఇప్పుడు ఏం చేశాడు గురువుగారు, వద్దని బతిమాలితే వినలేదు వాడు, రేపు ఆదివారం కుస్తీ పట్లు తప్పదు బస్తీ వేసవాలన్నట్ట. సరే ఏం చేస్తాం అలాగే చెయ్యి అన్నాడు గురువుగారు. మర్నాడు మొత్తం ఊరందరినీ పిలిపించాడు, టవుకేయించి అందరూ ఈయన మీద కసిగానే ఉన్నారులేండి, ఈ గురువుగారిని ఎవరు ఓడించలేకపోతున్నారు కదా, పాపం ఒక ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే ఆయన మీద కొంతమంది కసి పెట్టుకున్నట్టుగా ఈయన మీద పెట్టుకున్నారు కొంతమంది, పేరు వచ్చేవాడంటే కసి కదా, అందుకని మర్నాడు అందరూ వచ్చారు. ఈ దెబ్బతో శిష్యుడి చేతిలో గురువుగారు ఓడిపోతాడు, మన కసి తీరుతుంది అనుకున్నారట. ఘోర యుద్ధం జరిగింది, శిష్యుడు రెచ్చిపోయి గురువుగారిని పడగొట్టేస్తున్నాడు, ఎందుకంటే గురువుగారు ముసలాడు, శిష్యుడు పైగా కుర్రాడు. ఎంతలో హఠాత్తుగా గురువుగారు వాడి ఎడంకాలి దగ్గర చెయ్యేసి ఒక విచిత్రమైన పట్టుబట్టి ఢాంబరి కింద పారేశాడు. వాడి వెన్నుపూస విరిగిపోయింది, ఇంకా లేవలేకపోయాడు, వెన్నుపూస పూర్తిగా విరిగిపోయి నూతన ప్రసాద్ అయిపోయాడు. వాడు పడిపోగానే, అమ్మో నా వెన్ను విరిగిపోయింది గురువా గురువా, మోసం, నాకు ఈ పట్టు నేర్పలేదు అన్నట్ట, ఇప్పుడు నేర్చుకోరా ఇక లేవగలిగితే అన్నట్ట. ఒరే నీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసి నేను ఎప్పుడు మల్ల యుద్ధంలో 4 పట్లు నేర్పనరా, ఆ పట్టు ఉపయోగించి నీ వెన్ను రగొట్టాను, లేకపోతే ముసలాన్ని నాతో యుద్ధానికి వస్తావరా, నాకు తెలుసురా ఆషాఢభూతులు ఉంటారని అన్నాడు ఆయన. అందుకనే గురువులు ఏం చేస్తారంటే అన్ని మంత్ర విద్యలు నేర్పినా ఇటువంటి శిష్యులు ఉంటారు గనక మేము కొన్ని అట్టే పెట్టుకుంటాం, పాశుపతం నారాయణ అస్తం లాంటివి, లేకపోతే వీళ్ళు కొంప ముంచేర్చండి పక్కన చేరి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, సహజముగా భగవంతుడు ఇంత ఎంత తెలివైన వాడు, వరాలు అడిగేవాడికే ఇన్ని తెలివితేటలుంటే భగవంతుడి సృష్టిలో ఒక భాగమైన హిరణ్యకశిపుడు ఇన్ని తెలివితేటలతో వరములు కోరితే వీణ్ణి ఈ వరాలిచ్చి రక్షించేటటువంటి బ్రహ్మదేవుడి దగ్గర ఇంకా చాలా తెలివితేటలుంటాయి. బ్రహ్మ కంటే భవిష్యత్తులో సంహరించవలసిన విష్ణువు దగ్గర ఇంకా బుద్ధి ఉంటుంది. అందుకే బ్రహ్మ ముందే హెచ్చరించాడు, నువ్వు బుద్ధిమంతుడివైతే ఈ వరములు నిన్ను రక్షిస్తాయి, నీకు ఎలాగో మరణం రాదు, కాని నువ్వు లోకకంటకుడివైతే మహాత్ముల జోలికి వస్తే గోబ్రాహ్మణులకి హితము చెయ్యకుండా అహితమును ఆచరిస్తే వారికి ప్రమాదం తెచ్చిపెడితే భాగవతోపన్యాసాలు 40 రోజులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళకి కరెంట్ ఇవ్వకుండా చేస్తే వాళ్ళని బాధ పెడితే అప్పుడు ఈ వరములు నిన్ను రక్షించవు, తర్వాత నీ ఇష్టమని హెచ్చరించగానే నమస్కరించాడు, ఆయన అదృశ్యమైపోయాడు. వీడు అనుకున్నట్ట లోపల, లోకాలకు ఉపకారం చేయడానికి ఎంత కష్టపడాలా, ఇన్ని వరాలు పొందాలా, నా ఉద్దేశమే లోకాలను నాశనం చేయటం, అందుకో ముఖ్యంగా దేవతల్ని, ఆపై గోవుల్ని, ఆపై ద్విజుల్ని, విష్ణుద్వేషంతో ఉన్న నాకు ఈ మాటలు ఎక్కుతాయా అనుకున్నాడంతే. ఇంకేముంది, ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు, నగరానికి వచ్చాడు. హిరణ్యకశిపుడు వరములు పొంది వస్తున్న వార్త తెలుసుకోగానే నగరాన్ని అద్భుతంగా అలంకారం చేసేశారు. రాక్షసులు నగరాన్ని అలంకరించి మహాస్వాగతం చెప్పారట. ఈయనకి సింహాసనం ఇచ్చారు, రాగానే జరిగినవన్నీ చెప్పారు, ఎక్కడెక్కడ విశేషాలు చెప్పారు. దేవతలండి మీరు అలా వెళ్ళగానే మమ్మల్ని వచ్చి చావగొట్టారండి, మన రాజ్యంలో సంపదలండి పట్టుకుపోయారండి, అసలు మీ ఆవిడ కూడా ఎత్తుకుపోయారండి, అదృష్టవశాత్తు ఆవిడ దక్కిందండి అని రకరకాలుగా లేనిపోయి ఇంకా 4-5 ఎక్కువ చెప్తారుగా భట్లు ఎప్పుడు కూడా. అయి బాబోయ్ రాజుగారు లేకపోతే ఎన్ని జరిగాయో అని చెప్పారట. దాంతో హిరణ్యకశిపుడు రెచ్చిపోయి వెంటనే ముందు స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఇంద్రాది దేవతల్ని చితక్కొట్టేశాడు, అందరూ పారిపోయారు, కకావికలై పారిపోయారట. మహాశక్తివంతులైన నిజం తెలియలేరయ్యో, ఎంత గొప్ప శక్తివంతుడైనా భవిష్యత్తుని గ్రహించలేడు, అందుకే చావు దెబ్బలు తిని దేవతలు పారిపోయారు. దేవతల్ని తన్నిన తర్వాత ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంద్రాది దేవతలందరినీ, ఒరే పారిపోగా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, దిక్పాలకులు మేము ఉన్నామండి, భట్లు పారిపోయారండి అన్నారట. యమధర్మరాజా లే అని యమధర్మరాజు గారి స్థానంలో శంబరాసురుణ్ణి కూర్చోబెట్టాడు. అగ్నిస్థానంలో
కాలనేమిని కూర్చోబెట్టాడు, మదోత్కటుండి వరుణస్థానంలో కూర్చోబెట్టాడు, యల్వరాసురుడు అనేటటువంటి వాడిని వాయువు స్థానంలో కూర్చోబెట్టాడు, నైరుతి స్థానంలో వజ్రనాభుణ్ణి కూర్చోబెట్టాడు, వజ్ర కవచుడనేవాడిని ఈశాన్యంలో కూర్చోబెట్టాడు. కుబేరుడి యొక్క సంపత్తన కావాలి కనుక అది తానే ఆక్రమించుకున్నాడు. ఇంద్ర పదవి కుబేర పదవి రెండు తనే. క్యాషీర్గా మాత్రం అవన్నీ ఒప్పుకోలేదు. చూసారా మీరు వాడు, అది తెలివితేటలండి. ఇంద్ర పదవిలో కూర్చున్నాడు, తూర్పు దిక్కు తందే, ఉత్తరం దిక్కులో కూడా ఎవ్వడిని నమ్మల. అంటే ఎంత గొప్పవాడైనా ఎంత బంధువుని నమ్మడన్న మాట రాదయ్యాక ఖజానా ఖజానాయే. ఆర్థిక శాఖ తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు వాడు. ఈ విధంగా కుబేరుడి యొక్క సంపద ఆక్రమించుకున్నాడు, సమస్త లోకాలని పరిపాలించాడు, అప్సరసల్ని పిలిపించాడు, నృత్యం చెయ్యండి అన్నాడు. వాళ్ళు నృత్యం చేస్తున్నప్పుడు దేవేంద్ర అంటే ఎవళ్ళరా దేవేంద్రుడు, నేనే దేవేంద్రుడు, రాక్షసేంద్ర, ఓం హిరణ్యకశిప్వే నమః ఈ మంత్రం చదవండి అంటే వాళ్ళు అలాగే అని అన్నారు. బృహస్పతిని పిలిచాడు, ఏం బృహస్పతి తగిలించమంటావా, నా మీద మంత్రాలు చదువుతావా అంటే వీడు కంగారు పడి వేద మంత్రాలు మార్చి అందులో అన్నిటికీ హిరణ్యకశిపుడు చేస్తడం మొదలెట్టాడు. ఎంత గురువు గారైతే ఏం చేస్తారు తంతమంటే? అందువల్ల మహానుభావులైనా నాలుగు సార్లు తంతమంటే తప్పనిసరి ఇంటర్వ్యూలో వాళ్ళ పేర్లు చెబుతారు. అందుకని పాపం గురువు గారు కూడా మంత్రం మార్చాడు. ఎంతెందుకు? ప్రస్తుతం స్వర్గం ఒక ముక్కలో చెప్పాలంటే అసుర లోకం అయిపోయింది. పాతాళ లోకవాసులందరినీ మార్చాడు. పాముల నెత్తి మీద ఉన్నటువంటి మణుల్ని పీకేశాడు. పితృదేవతల్ని పిలిచాడు, ఇక మీకు పిండాలు లేవు, ఆ పిండాలు నాకన్నాడు. పాపం పితృదేవతలకి పిండాలు లేకుండా పోయాయి. సిద్ధుల్ని పిలిచాడు, మీ సిద్ధులు నావన్నాడు. సాధ్యుల్ని పిలిచాడు, అసాధ్యం మీకు ఇక మీద సాధ్యములు అన్నాడు. ఈ విధంగా సమస్త దేవతల యొక్క శక్తులు తాను లాక్కుని వాళ్ళందరినీ కట్టు బానిసల్ని చేసి పారవేశాడు. ఎక్కడ యజ్ఞము జరిగినా అందులో ఓం విష్ణవే నమః అనే మంత్రం వినపడకూడదు. నారాయణాయ స్వాహ నారాయణాయ ఇదం నమమ అనే మంత్రం తీసేసి హిరణ్యకశిప్వే స్వాహ హిరణ్యకశిప్వే ఇదం నమమ అనాలన్నాడు. అలాగే మార్చేశాడు యజ్ఞాలన్నీ కూడా. ఇక మీదట బలులు ఇవ్వండి నాకు, అది కూడా గోవుల్ని బలివ్వండి అన్నాడు. మొత్తం మీద హరిస్మరణ మానిపించాడు, హరస్మరణ చేయించాడు. కృశలై సంప్రాపిత దుర్దశలై సర్వంకశోగ్రదైతే యాజ్ఞావశలై నిశలును దేవములు దిశలల్లను గట్టుబడియదేనతననగా. మొత్తం దశ దిశలు కూడా కృశించిపోయాయి. దేవతలకి దుర్దశ వచ్చింది. భయంకరమైన ఉల్లంఘించడానికి వీలు కాని రాక్షసరాజు గారి ఆజ్ఞకి లోబడి పగలు లేదు, రాత్రి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అందరూ గతులు తప్పారట. సూర్యదేవుడా, పగటిపూట ఎక్కువ ఎండిస్తున్నామే, చల్లగా ఉండు, ఎండ తగ్గించు అంటే తగ్గించాడు. అంటే దెబ్బకి దెయ్యం దిగొస్తుందని, లేకపోతే మన్నేమో కాల్ చేస్తాడా? వాడి దగ్గరికి వచ్చేసరికి చేతులు కట్టుకుని మీరు చెప్పింది చెత్తమండి, కిరణాలు వేయనన్నట్టు సూర్యభగవానుడు. చంద్రుణ్ణి చల్లగా ఉంచన్నాడు. వాయుదేవుణ్ణి అలా హాయిగా వీచు, ఎక్కువ వీచావా తంతాను, తక్కువ వీచావా తంతాను, నీ పోస్టులో మా వాడిని ఎలాగో కూర్చోబెట్టాం, నువ్వు మాత్రం వేస్ట్గా కాలం గడపడం ఎందుకు, మా దగ్గర అలా న్యాచురల్ ఏసీగా ఉండన్నాడు. ఈ విధంగా సమస్త దిక్పాలకుల్ని అదుపులో పెట్టాడు. అప్పుడప్పుడు ఆయన తెగ తాగేసి పడుకునేవాట. బాగా మత్తెక్కి పడుకుంటే అప్పుడు ఈ కాపలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయట కాపలా పెట్టారు దిక్పాలకుల్ని. ఎంత దుర్దశ తెలుసా దేవతలది? కాపలా కాసేవాళ్ళు తాము కాపలా కాయడం మాని ఇంద్రాది దేవతల్ని మహారాజు గారి భవనం చుట్టూ ఎనిమిది దిక్కుల్లో కాపలా పెట్టారు. పాపం ఇంద్రుడు అగ్నితోటి, అగ్నిహోత్రుడు ఇంద్రుడు పక్క పక్కనే ఉంటారు కదా, ఇది తూర్పు దిక్కు అయితే దానికి అధిపతి ఇంద్రుడు, పక్కనే అగ్ని. అందుకని అగ్ని ఏమిటి కర్మ, మనమేమిటి రాక్షసరాజు గారు తాగి పడుకుంటే ఆ భవనానికి కాపలా కాయటం ఏమిటి అన్నట్టు అప్పటికి కొంచెం మెల్లగానే అన్నాడు. ఈ మాట విన్న కాపలావాళ్ళు రాక్షసులు వచ్చి తన్ని కోలాహలము మాని కొలువుడి సురలార ఎరా ఎక్కువ మాట్లాడుతున్నారు, కాపలా కాయమంటే రాత్రిపూట మాట్లాడతారా, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నిశ్శబ్దంగా ఉండాలి. ఏయ్ దేవతల్లారా, కోలాహలం మాని నిశ్శబ్దంగా కొలవండి. మా రాజుగారు హాయిగా తాగి నిద్రపోతున్నాడు, ఆయనకు మెలకు వచ్చిందంటే తంతాడు అనగానే ఇంద్రుడు గప్చుప్ అని నోరు మూసుకున్నట్ట. మళ్ళీ నోరు తెచ్చేవా టేప్ పంటిస్తామన్నారు. ఇంకేం చేస్తారు, మాట్లాడలేదు. ఎంతలో తపస్సులు తెల్లవారుజామైందని ఓం భూర్భువస్వః అన్నారట. తలగి దీవింపుడి తపస్సులార, ఏయ్ నోట్లో నోట్లో కొనుక్కోండి, మీరు ఒకవేళ మంత్రం చదివినా మంత్రం మాకు అర్థం కాదు, దీవించండి అంతే, మీ తపశ్శక్తి అంతా మా రాజుగారికి ధారపోసి ఆయనకి వినయంతో దీవించండి. అది కూడా దేవుని కూడా బలాత్కారంగా చేయించుకున్నారట. ఇంకా పాములు వచ్చి ఆయనకి తెల్లవారుజామున లేవడానికి నాట్యం చేయాలి, నాట్యానికి లేస్తాడు. ఆ లేచేటప్పుడు బుస్సును పైకి లేచారంటే తంతాం, పడగలు చితక్కొడతాం. ఇది భూలోకం కాదు, మానవులు అంటే మీకు భయపడతారు. మీకు పుట్టలు పెట్టి అందులో పాలు పోసి నాగులు తవితి షష్ఠి అని పూజిస్తారు. మా దగ్గర షష్ఠి లేదు, ఏం లేదు, మీకు పుష్టి తొలగిపోయేలాగా ముదరష్టపు దెబ్బలు కొడతాం జాగ్రత్త అని పాముల చేత నృత్యాన్ని మెల్లగా చేయించారు. పడగల మీద ఉన్న రత్నాలు కానుకలు పెట్టమన్నారు. గంధర్వుల్ని పిలిచారు. మా రాజుగారు తెల్లవారుజామున భూపాడరాగం అంటే ఇష్టపడతాడు, మెల్లమెల్లగా పాడండి ఆయన లేచేటట్టు. మళ్ళీ ఎక్కువ గందరగోళం చేస్తే ఆయన ఉలిక్కి పడలేస్తాడు. ఎప్పుడు కూడా ప్రాతకాలంలో భూపాడరాగం పాడాలి. ఇప్పుడు రోజు మీరు ఉంటున్నారుగా, కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఈ రాగమునకు భూపాళం అని పేరు. ఇది సూర్యోదయ సమయంలో వాయిస్తారు. ఈ రాగం పాడండి అని వాళ్ళని బెదిరించారు. కిన్నర స్త్రీలని భర్తల్ని విడిచిపెట్టి మా రాజు పాదాలు సేవించండి అన్నారు. ఈ విధంగా సమస్త దేవతలు వణికిపోయేలా చేసి వారందరి చేత ఊడిగం చేయించారు. ఈ కథ నారదుడు కదా చెబుతున్నాడు. నారదుడు ధర్మరాజుకు చెబితే ఏమన్నాడు తెలుసా, సిగ్గుచేటు ఉన్న విషయం చెబుతున్నానయ్యా ధర్మరాజా, నేనెప్పుడూ హరిస్మరణే చేసేవాణ్ణా, నన్ను తుంబురుండి పిలిచి నేను నా భార్యతో కలిసి సింహాసనం మీద కూర్చుని చక్కగా మద్యపానం చేస్తాను, నా పాటలు పాడన్నట్ట నారదుణ్ణి. నారదుడికే దిక్కు లేదు. నారదుడు స్వయముగా చెప్పిన మాటిది, లీలోద్యాన లతా వితానములలో లీలావతి యుక్తుడై హాలాపాన వివర్ధమాన మదలోలావృత్త తామ్రాక్షుడై కేళిల్ తెలగ నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులం వాలాయంబు కరంగజేయుదుము దైవద్వేషి నుర్వీశరా. ధర్మరాజా, అంత భయంకర కాలం అది. నన్ను తుంబురుణ్ణి నా మీద ఉన్న స్నేహం వల్ల పిలిచేవాడు. మేము ఎక్కడికైనా వెళ్ళగలం కనుక వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఏం చేశాడు, మాట్లాడుతున్నవాడు మాట్లాడుతున్నట్టే ఉద్యానవనానికి వెడదామన్నాడు. వాడికి హాయిగా విహరించి ఒక ఉద్యానవనం ఉంది, ఆ తోటలోకి తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ కూడా ఒక గెస్ట్ హౌస్ ఉంది వాడికి, పెంట్ హౌస్లు చక్క అప్పుడప్పుడు చూశారు చాలామంది తోటల్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఒక భవనం పెట్టుకుని ఆ భవన సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని ఎదురుగుండా కూర్చోమని, ఏది వీణలు గుచ్చుకుని వాయించండి, ఎప్పుడు ఓం నమో నారాయణాయనా నా మీద కూడా స్తోత్రములు పాడండి, మధురంగా పాడండి, నేను నా భార్య తెగ తాగుతాం మత్తెక్కుంటాం. పైగా మామూలు కదట, హాలాపానం అంటే మద్యపానం వల్ల వివర్ధమాన పెరిగిపోతున్న మద మత్తు వల్ల లోలావృత్త తామ్రాక్షుడి గిర్రం తిరుగుతున్న కళ్ళతో ఆజ్ఞాపించేటండోయ్. తెగ తాగుబోతులకి ఎక్సైజ్ అని అడుగుదాం, బాగా తాగుబోతుకిట కళ్ళు ఎరుపెక్కి ఇలా తిరుగుతూ ఉంటాయట, గుడ్లు తిప్పుతూ పాడండి అన్నట్ట. ఏం చేస్తాం, వాడు భార్యతో సరసాలు ఆడుకుంటూ తాగుతూ ఉంటే నేను తుంబురుడు పాటలు పాడాం. అయితేనే వాడి మనస్సుకు ఆనందం కలిగించేలా పాడినా మా జాగ్రత్త మేము పడ్డాం. ఏమిటా జాగ్రత్త తెలుసా, వాడు తనని స్తుతించమన్నాడు. నారదుడు ఏం చేశాడు, ఆహా హిరణ్యకశిప నువ్వు చాలా గొప్పవాడివి అని మాట వరసకు కూడా వాడి పేరు ఎత్తలేదట. ఎత్తకుండా సర్వలోకేశ్వర సర్వశక్తివంతుడివి మహాత్ముడివి అని పొగిడాట. వ్యాసులు వారు చాలా బాగా చెప్పారు, పేరు చెప్పకుండా మనస్సులో విష్ణువును ఊహించుకుని పైకి మాత్రం సర్వశక్తివంతుడివి మహాత్ముడివి నువ్వెవరైతేనే నిన్ను పొగడాలి అన్నట్ట. నిజంగా దీనిని ఆరుద్ర రాశాడు. చెంచు లక్ష్మి అనే సినిమా ఉంది, చాలా గొప్ప సినిమా, ఈసారి చూడండి, అది కావ్యం అంటే అది. అందులో ఈ శ్లోకానికి అనువాదం పాట కింద రాశాడు ఆయన. ఏడేడు లోకాల ఏలిక, ఏడేడు లోకాల ఏలిక నీ పైన పాడగా చాలదొక నాలిక, నీవు తలచిన చాలు మేరువే అణువు నీ చేతిలో కలదు అందరి పరువు, మహిమన్న నీదే నిలే మహిమన్న నీదేనులే ఏమైన దైవమన నీవేనులే. ఇందులో ఎక్కడన్నా ఒక పేరుందా? వాడేమో తాగుబోతు ఎదురు కూడా కూర్చున్నాడు. ఈయన ఏం చేశాడు, కళ్ళు పైకెత్తి ఏడేడు లోకాల ఏలిక సప్త సప్త లోకాలని పరిపాలించే ఓ భగవంతుడా, అంటే లోపల నారాయణ, నీ మీద పాడడానికి ఒక్క నాలుక సరిపోతుందా? 1000 నాలుకలు కలిగిన ఆదిశేషుడు కూడా పాటలు పాడలేడే. ఇంకా నీవు తలుచుకుంటే మేరు పర్వతం కూడా అణువవుతుంది, నీ చేతిలో మా అందరి పరువు ఉంది, మహిమంటే నీది, ఏమైనా దైవం అంటే నువ్వే. వీడేమనుకుంటున్నాడు, నన్ను గురించి మూగిడాడు అనుకుంటున్నాడు, అందుకని పాడు పాడు అన్నట్ట. అప్పుడు ఆయన ఇలా స్తుతించాడు, చూచావా ధర్మరాజా, మేము చమత్కారంగా ఉపనిషద్ వాక్యాలని హరి పేరెత్తకుండా, వాడి పేరెత్తకుండా, వాడికి కోపం రాకుండా వాణ్ణి స్తుతిస్తున్నట్టుగా సర్వాంతర్యామిని స్తుతించాం, ఆయనకి పరవశత్వం కలిగించాం. అజ్ఞాని వాడు పరవశం పొందాడు. హరిస్తుతి ఎవరికైనా ఆనందం కలిగిస్తుంది, తెలివితేటలతో తప్పుకోవాలట, అది టెక్నిక్ అంటే. అందుకని నారదుడు మేధావి. అదే మనవాడైతే మేము ఏమైనా సరే మా హరిస్మరణే చేస్తామని చావు దెబ్బలు తిన్నారు తక్కిన ఋషులు, వాళ్ళకి వాతలు పెట్టాడు వాడు. ఈయన హిరణ్యకశిపుడి దగ్గరే ఉంటాడు, హరి దగ్గర ఉంటాడు, వైకుంఠానికి వెడతాడు, ఇక్కడికి వెడతాడు. అందువల్ల జ్ఞానముతో కష్టము నుంచి బయటపడడం అనేది నారదుని యొక్క సొమ్ము. అద్భుతమైన పద్యం కూడా ఇదనమాట. ఎంత బాగా రాశారండి, కేళిన్ తేలగా నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదము. మా సంగీతంతో వాడి మనస్సుని పూర్తిగా కరిగించేవాళ్ళం, ఆ దైవద్వేషిని. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక వాడి బాధలు తట్టుకోలేక ఒక్క బ్రహ్మ విష్ణువు శివుడు నేను తుంబురుడు తప్ప తక్కిన వాళ్ళంతా వాడి వల్ల హింసల పాలైపోయారు. చివరికి దేవతలంతా వైకుంఠానికి పరిగెత్తారు. పరిగెత్తి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టారు. శ్రీహరి శ్రీహరి మమ్మల్ని రక్షించు బాబోయ్, అసలు మాకు దిక్కు లేదా అన్నారు. ఆయన కనపడ్డం ఎన్నడు మాకు దిక్కు కలదు, ఎప్పుడు మాకు దిక్కుంటుంది, ఎప్పటికీ మా కష్టాలు తలుగుతాయి, సర్వకాల సర్వావస్థలలో మమ్మల్ని వెన్నంటి రక్షించే పన్నగ శాయి నువ్వెక్కడున్నావు, వైకుంఠంలో ఎక్కడ పాము కనపడదు నువ్వు కనపడవు, మమ్మల్ని వదిలేసావా, చావమంటావా, చచ్చిపోదామంటే చావడానికి వీలు లేకుండా అమృతం తాగాం, చావు దెబ్బలు తింటున్నాం, బాధలు పడుతున్నాం, అవమానాలు పాలవుతున్నాం, చివరికి వాడు సింహాసనం మీద కూర్చునేటప్పుడు మా వీపుల మీద కాళ్ళు పెట్టి మెట్లు కింద భావించి మమ్మల్ని ఎక్కుతున్నాడు, ఇంద్రుడి వీపు మీద యముడి వీపు మీద కాలు పెట్టి ఎక్కట్టండి వాడు సింహాసనం, ఇలాంటి మామూలు స్టెప్స్ మీద ఎక్కలేదు వాడు. అటువంటి దుర్మార్గుడి వల్ల భయంకరమైన అవమానాలు పొంది ఇంకా బతకడం ఎందుకు, మమ్మల్ని రక్షించేవాడు లేడా, ప్రభు వాసుదేవ అనంత పద్మనాభ శరణు శరణ్ అంటూ ఉంటే కనపడకుండా ఇప్పుడు సమయం కాదు గనక వినిపిస్తున్నాను వినండి అన్నాడు పరమాత్మ. కనపడ్డా, మాటలు వినబడ్డాయి, మేఘ గంభీరస్వరంతో పలికాడు పరమాత్మ, నాయనలారా మీరేం భయపడకండి, వేదో దత్త వరప్రసాద గరిమన్ వీడింత వాడై మిమున్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు, భావించినే సాధ్యం పందరిగాదుగావున కడున్ సైరించితిన్ మీదటన్ సాధింతున్ సురలారా నేడుచనుడా శంక్యంపమీకేటికిన్. దేవతలారా, వీడు మహాతపస్సు చేశాడు, ఆ తపస్సు ఫలితం అంతా అనుభవించేదాకా అంటే ఆ ఫలితం పోయేదాకా వీడిని ఎవరం ఏం చేయలేం. బ్రహ్మవీడు చేసిన తపస్సుకు మెచ్చుకుని వరాలిచ్చాడు. ఆ వరాలతో గర్వించి వీడు ఎంతవాడై మిమ్మల్ని బాధ పెడుతున్నాడని, హింసిస్తున్నాడని, అవమానాల పాలు చేస్తున్నాడని నేను ఎరుగుదును. ఎరిగి కూడా వాడిని చంపడానికి సమయం కాదు, ఎందుకంటే వాడికి ఇంకా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలింది తపశ్శక్తి. ఆ తపశ్శక్తి మొత్తం క్షయమైపోవాలి, వాడి మహిమ నశించాలి, అప్పటిదాకా వాడిని చంపడానికి కుదరదు. సమయము రాలేదు గనక కడున్ సైరించి నేను చాలా నేను క్షమించాను సహించాను, వాడి అపరాధములను క్షమించాను సహించాను, భవిష్యత్తులో వాడిని చంపుతాను, చంపడానికి ఇక నేను ఒక ప్రణాళిక రచించాను, ఇక వాడికి దగ్గరకు వచ్చింది సమయం, వీడికి పోయే కాలం రావాలి అంటే వాడికి విపరీతమైన పిచ్చబుద్ధి పుట్టాలి. ఆ బుద్ధి నా మీద పుడితే ఉపయోగం లేదు, మీ మీద పుడితే కాదు, మిమ్మల్ని నన్ను ద్వేషిస్తే వాడు చావడు. వాడి ఇంట్లోనే ఒక ముసలం సృష్టించాను. భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా, మనం ఎవరమైనా రెచ్చిపోయామంటే బయట శత్రువులు పెట్టాడు, ఇంట్లోనే పెడతాడు. చూశాంగా చాలా చోట్ల వాడికి ఒక కొడుకును పెడతాడు, ఈ కొడుకు వీడి తాట తీసి వీడి సొమ్మంతా నాశనం చేస్తాడు, ఈ పాపాత్ముడికి ఇక రోజు హింస. లేదా రెచ్చిపోతూ తిరిగాడు అనుకోండి, ఇంట్లో ఓ గయ్యాళి సూర్యకాంతం ఛాయాదేవి లాంటి పెళ్ళాన్ని పెడతాడు, వాళ్ళు కేవలం నటిస్తారు, ఈవిడ ఒరిజినల్ అవుతుంది. లేదా భార్యామణి రెచ్చిపోతే మంచి భర్తను ఒకడిని పెడతాడు, వాడు నెత్తి పగల కొడతాడు. ఏదో ఒక వంకతో భగవంతుడు మొత్తం మీద మనం చేసిన పాపాలకి శిక్ష ఇంట్లోంచి అనుభవించేలా చేస్తాడు. అందుకని భగవంతుడి దగ్గర మనం వెకిలి వేషాలు వేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్ప్రవర్తన లేకపోతే మహాపాపములు చేస్తే ఆ పాపములకు తగిన శిక్ష భగవంతుడు బయట నుంచి పెట్టకుండా ఇంట్లో పెడతాడనమాట. మీరు చూశారు కదా, బయట వాళ్ళని ఎదిరించగలరు మీరు, బయట ఎంత శత్రువులైనా ఎదిరిస్తారు, కానీ ఇంట్లో ముసలం పుడితే కష్టం. అందుకనే రాజకీయ నాయకులకు కూడా ఇంట్లోనే కొడుకును పెడతాడు, వాడు వచ్చి తండ్రి ప్రాణం తీస్తాడు, దెబ్బకి వీడు చావాలి, అలా పెడతాట. ఇప్పుడు ఏమన్నాడు శ్రీహరి, ఆ మహారాజు గారిని చంపడానికి వాడి ఇంట్లో ఆల్రెడీ సృష్టించాను, ఇక మొదలవుతుంది. ఏమిటి నాటకం, అంతర్నాటకం. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనకాగా ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున ఆపన్నత నొందించునాడే పట్టివధింతున్. వాడింట్లో ప్రహ్లాదుడనే ఒక కొడుకుని సృష్టించాను. వాడు మహాత్ముడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, లోపలున్న ఇంద్రియాలని బయటన్న ఇంద్రియాలని అదుపులో పెట్టినవాడు, పరమ పూజ్యుడు, హరిభక్తుడు. అతడు ఎవరితోటి శత్రుత్వం వహించడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ తనలా చూసుకుంటాడు. అటువంటి ప్రహ్లాదుడి మీద కత్తి కట్టి ఆ ప్రహ్లాదుడిని హింసించడం వాడు మొదలు పెట్టగానే వాడికి కాలం మూడినట్టే, వాడి ఆయువు నశించినట్టే, పోయే కాలం వచ్చినట్టే. ఆ తర్వాత సమయం చూసుకుని వాడిని పట్టి వధిస్తాను, వాడిని సర్వనాశనం చేస్తాను. వాడిని చంపడానికి ఎలా వస్తానో అప్పుడు మీరు చూద్దురు కానీ ఆ వరములేవి వాణ్ణి, బ్రహ్మ ఇచ్చిన ఏ వరము వాణ్ణి రక్షించదు. వీడెంత నీచుడో మీకంటే నాకే బాగా తెలుసు. ప్రస్తుతం మీరు వెళ్ళండి, ఇంకో 4 రోజులు దెబ్బలు తినండి, ఇన్నాళ్ళు తిని తిని అలవాటు పడ్డారుగా, పోన్లండి వెళ్ళండి అనగానే దేవతలు, అసలు ఇంత వరం ఇచ్చావు చాలు, ఇంకో 4 రోజులు అనుభవిస్తాం, ఏం చేస్తాం, ఈ పదవిలోకి వచ్చినప్పటి నుంచి అసలు ఈ పదవుల్లో అడుగు పెట్టేవాడికి దినదిన గండం తప్పదు అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆనందంతో వెళ్ళారట. మొత్తం మీద హిరణ్యకశిపుడు మరణిస్తాడు సుమా అనుకుని, ఈలోపు హిరణ్యకశిపుడు ఏం చేశాడు, విష్ణుమూర్తి దేవతల్ని సంహరిస్తాడేమో అని అనుకుని మేమనుకున్నాం, కానీ దేవతల్ని రక్షిస్తానని వరం ఇచ్చాట, ఈ విష్ణు సంగతి ఏమిటో చూస్తానని సోలం పుచ్చుకుని మహావేగంగా వైకుంఠానికి పోయాడు. తీరా వైకుంఠానికి వెడితే అక్కడ వైకుంఠంలో ఆదిశేషుడు ఒక్కడే ఉన్నాడు పాలసముద్రంలో. ఆ పాలసముద్రంలో ఉన్న ఆదిశేషుడి యొక్క పడగలలో పడుకుని ఉండవలసిన విష్ణువు కనపడలేదు. ఇదివరకంటే వాడు వైకుంఠానికి వెళ్ళలేకపోయాడు, కానీ ఇప్పుడు మహా అద్భుతమైనటువంటి బ్రహ్మవరాలు ఉన్నాయి గనక ఆ వరాల వల్ల గర్వించి వైకుంఠానికి వెళ్ళి తీరా అక్కడ విష్ణువుని చూడక దేవద్వేషి గనక పళ్ళు పటపట కొరికి ఆదిశేషుడు మాత్రమే కనబడ్డాడు గనక ఆదిశేషుణ్ణి, ఏమో శేష, ఏడు మీ నాయకుడు, అంతం చూడ్డానికి సోలం పుచ్చుకొచ్చానన్నట్ట. ఆయన అన్నాడు, ఎదురుకుండానే ఉన్నాడు కదా అన్నట్ట. నిజంగా ఆదిశేషుడి మధ్యలో ఉన్నాడు విష్ణువు, వీడికి కనపడడం లేదు. ఆయన అలా కనపడతాడా? ఇన్నాళ్ళు ఉపన్యాసం చెప్పిన మనలాంటి వాళ్ళకే అంత తేలిగ్గా కనబడ్డే అటువంటి వాడికి కనబడతాడా? అయినా సరే వాడన్నాడు, ఎక్కడ నీ చుట్టలు కనబడుతున్నాయి, చుట్టల మధ్యలో ఎక్కడున్నాడు ఆయన అంటే కళ్ళు పెట్టుకు చూస్తే కనబడతాడన్నట్ట. ఏ ఎక్కువ మాట్లాడుతున్న ఒక పోటు పొడుస్తాను ఏమనుకుంటావు, దించు పడగా అన్నట్ట. పాపం శేషుడు సిగ్గుపడి తలకాయ దించాడు. మెల్లిగా అన్నాడు, మా స్వామి అక్కడే ఉన్నాడు అయ్యా, మరి నాకు కనబడుతున్నాడు, నీకు కనబడడం లేదంటే అబద్ధాలు అడకు, మీ స్వామి ఎప్పుడో వారిపోయాడు, పిరికి పంద, అసలు వాడికి ధైర్యం ఎక్కడుంది అన్నట్ట. శ్రీ మహావిష్ణువు నవ్వుకుంటున్నాడు, ఆయన వీడికి కనబడ్డు, అందువల్ల వీడు విష్ణువుని జయించాననుకుని వైకుంఠవాసుని జయించానంటూ ఇంటికి వచ్చేశాడు. సరిగ్గా ఆ సమయంలో ఆయన పెద్ద కొడుకు ప్రహ్లాద కుమారుడు పరమ సాధుమూర్తి కొంచెం కొంచెం పెరగడం మొదలుపెట్టాడు. ఆయన ఎటువంటి వాడు, తన్నయ్యనందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం బున జరుగువాడు, పెద్దల బొడగన మృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డం బైన మాతృభావన చేసి మరలువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, సఖుల యడ సోదర స్థితి జరుపువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడీప.
మహానుభావుడు ప్రహ్లాదుడు. ఆయన చరిత్ర ఈ పద్యంతో మొదలుపెట్టారు భాగవతంలో. అంటే ఆయన మొత్తం
మహానుభావుడి యొక్క చరిత్ర ఈ చరిత్రతో, చరిత్ర అంటే క్యారెక్టర్ అని కూడా అర్థం కదా, శీలముతో కూడిన పద్యంతో మొదలు పెట్టారు. ఆయన మొదటి లక్షణం ఆత్మవత్ సర్వభూతాని, తనను తాను ఎలా చూసుకుంటాడో ప్రాణులందరినీ అలా చూసేవాట. ఏ వ్యక్తి అయినా తనను ప్రేమించి తక్కిన వాడని అలా ప్రేమించలేడు. తను ఏది తింటాడో అదే ఇతరులకు పెట్టాలి, తనను ఎలా చూసుకుంటాడో ఇతరుల్ని అలాగే చూసుకోవాలి అనుకునేవాడు ఆయన. ఎవరి ప్రాణమైనా ఒకటే, అందరిలో పరమాత్మ ఉన్నాడు అని ప్రతి ప్రాణిని తనను ప్రేమించుకున్నట్టు ప్రేమించుకునేవాట. అంతటి మహాత్ముడు ఆయన. పెద్దలు ఎవరైనా కనబడితే, మహానుభావులరా మీరు నాకంటే వయస్సులో పెద్దవాళ్ళు, విద్యలో పెద్దవాళ్ళు, రండి కూర్చోండి అని వాళ్ళని ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని సేవకుడిలా సేవలు చేసేవాట ఆయన. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు. ఎవరైనా కష్టాలలో ఉన్న పేదవాళ్లు కనపడితే, ముష్టివాళ్లు కనపడితే తల్లిదండ్రులగా మనస్సు కరిగిపోయి వాళ్ళని ఆదరించి అన్నం పెట్టేవాట. బయట ఎవడైనా ఓ పేదవాడు కనబడ్డాడు, వాడిని చూస్తే ఏదో తోచింది ఇవ్వడం వేరు, కన్న తండ్రిలాగా తల్లిలా ఆదరించేవాడు ఆయన. వారికి కడుపు నిండా అన్నం పెట్టేవాడు, కాళ్ళు పట్టేవాడు, సేవ చేసేవాడు ఆయన. ఆ చిన్న వయస్సు నుంచే స్త్రీలు ఎవరు కనపడినా, పరస్త్రీలు ఎవరు కనపడినా తల్లి మాతృభావన చేసి మరలవాడు. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆయనలో, ఆయన యొక్క ప్రవర్తనలో కల్లా ఉత్తమ ప్రవర్తన. పరస్త్రీ కన్న తల్లితో సమానము, పరమ పతివ్రతలందరూ కూడా తల్లులు, వాళ్ళకి నమస్కారం అనేవాడట. మాట వరసకి కూడా కామదృష్టితో చూడలేదు ఆయన చిన్నప్పటి నుంచి కూడా. తన స్నేహితుల్ని సోదరులలో చూసుకున్నాడు ఆయన. గురువుల్ని దేవుడి కింద భావించాడు. అందుకే మీరు చండామార్కుల్ని కూడా ధిక్కరించలేదు చూడండి, వాళ్ళు చెప్పింది కాదన్నాడు తప్ప, వాళ్ళు చెప్పినట్టు చేయలేదు తప్ప. మాట వరసకు కూడా గురువులకి నమస్కరించడం కానీ, లేకపోతే వారిని ఇంకేదో రకంగా అండం కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు. గురువులకి నమస్కరించాడు, నమస్కరించడం అనేది సంస్కారంతో కూడినటువంటి లక్షణంగా భావించాడు తప్ప వాళ్ళని తిట్టలేదు. ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఇలాంటి పద్యాలు విని గురువుల్ని దేవుళ్ళ చూడాలట. గురువులో లోపం ఉన్నా ఆ లోపాన్ని మనం బయటికి పెట్టకూడదు, మనలో మనం సర్దుకోవాలి. ప్రహ్లాదుడు గురువులు చెప్పిన చదువంతా చదివాడు, బయటకు వచ్చి నారాయణ అన్నాడు అంతే ఆయన. అంతేగాని గురువులు మీరు దుర్మార్గులు, మీరు పాపాత్ములు, మీకేం రాదని ఏనాడు వాళ్ళ ముఖం మీదల్లా. అత్యావశ్యక స్థితిలో కూడా గురువులు చెప్పే చదువులో మనకి మోక్షం లేదు కనుక మోక్షం నేర్చుకుందాం అన్నాడు తప్ప గురువుల్ని దుర్మార్గులు మూర్ఖులని మాత్రం ఒక్కనాడు అనలేదు. దేవుడితో సమానంగా గురువుల్ని భావించేవాడు. అందులో మహానుభావులైన పౌరాణికుల్ని, మంత్రవేత్తల్ని మరింత భక్తితో చూచాడు. దైవతములంచు గురువుల తలచూడ ఆయన దగ్గర, అది నేర్చుకోవాలి వినడం కాదు. హాస్యానికైనా అబద్ధం ఆడతాం కదా ఎప్పుడో ఒకప్పుడు మనం. ఏప్రిల్ ఫూల్ చేయడానికి నీ వెనకాతలు ఏదో ఉంది అంటాడు, వీడు వెనక్కిదరగానే ఏప్రిల్ ఫూల్ అంటాడు. అంటే ఇది వేళాకోవడానికి అబద్ధం ఆడడం. ఆయన లీలలందును బొంకులు లేనివాడు, వేళాకోళమునకు కూడా అసత్యమాడలేదు. అది చాలా గొప్ప విషయం. నేను అలాంటి అబద్ధం ఆడేవాళ్ళని చాలా మంది చూస్తున్నాను కూడా చెప్తున్నాను. వాడు గుళ్ళోనే ఉంటాడు, ఎవరినో ఫోన్ చేశారనుకో, నేనా ఇప్పుడు ఏలూరులో లేను హైదరాబాద్లో ఉన్నాను, నేను వింటూ ఉండగానే ఇంకెందుకు అబద్ధం, గుళ్ళో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నానంటాడు. ఎందుకు అబద్ధం ఆడడం వల్ల? అన్ని అబద్ధాలే, నిమిషానికి అబద్ధం అనమాట. టీ తాగేవా? తాగలేదండి. అప్పుడే చేయంతాడంత ఇంత బొంతడు కాఫీ తాగి ఉంటాడు, బకెట్ కాఫీ తాగి, తాగలేదండి అంటాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఒక ఆవిడ నా ఎదురుగుండా అన్నం తినేసింది, బయటికి వెళ్ళి అంటుంది ఉపవాసం ఉండి అంటుంది ఇక్కడ దాకా తిని. ఎవరిని మోసం చేస్తున్నావు మనం ఇప్పుడు? ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉండలేదు అన్నంత మాత్రం చేత నష్టమా? ఎవడన్నా నీకేమన్నా ఉపవాసం ఉన్నానంటే దండేస్తాడా, ఉండలేదంటే దంతాడా? మనం ఇతరుల దృష్టిలో పడ్డానికి ఉపవాసం ఉన్నామని నటించడం, అబద్ధాలు ఆడటం దండగా. అంటే వేళాకోళమునకు కూడా ఏ వంకతో అయినా అసత్యం ఆడడం ప్రమాదమని తెలిసి అసత్యం ఆడని మహాత్ముడు. అందుకే లీలలందును బొంకులు లేనివాడు, హాస్యమునకు కూడా అసత్యం ఆడాడు ఆయన. అటువంటి మర్యాదాస్వరూపుడైన ప్రహ్లాదుడు పరమ పూజ్యుడు అని ఎత్తుకున్నాడు. ఆ ప్రహ్లాదుని గుణములు, ఆయన విద్యా విధానము, ఇటువంటి విశేష ఘట్టములతో మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా 6:20 కలుసుకుంటాం. గురు పూర్ణిమకి ఒక అపారమైన అపూర్వమైన కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు. ఆ విశేషాలు కూడా మళ్ళీ మనం అనౌన్స్ చేసుకుంటాం. అన్నిటినీ చూచి విని తరించండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.